మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుతాను. దయచేసి మీరు కూడా చూడండి, మనం ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను, గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక యుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవానికి వందనాలు. నీ వాక్యం, నువ్వు మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరచని స్థిరపరచని ఆత్మచేత నింపండి. దేవా, నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యాన్ని వివరించేది, అర్థమయ్యేలా చేసేది నీవే కనుక మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. మా జీవితాలను ప్రభా బలపరచండి, నీ వాక్యం ద్వారా స్థిరపరచండి. నీ వాక్యం చేత నింపమని, దాని ప్రకారంగా జీవించడానికి శక్తిని అనుగ్రహించమని ఏసునామని ప్రార్థన అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాల వరకు మనం చదువుకున్నాం. నేను కంటిన్యూస్ గా ఈ పేతురు రాసిన పత్రికను వచ్చినప్పుడల్లా కంటిన్యూస్ గా తీసుకుంటున్నాను. అయితే దీంట్లో 4వ అధ్యాయానికి చేరుకున్నాము. మొదటి నుంచి 6 వచనాల వరకు ఈరోజు చదువుకుంటున్నాను. పేతురు గారు 5 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి లేఖ రాశాడు. పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బుతునియా అనే దేశంలో అందు చెదిరిన వారికి, ఎరుసలేంలో ఉన్న యూదులు వాళ్ళకి హింస ఎక్కువైపోయిందని వాళ్ళు అక్కడి నుంచి పక్క దేశాలకు చెదిరిపోయారు. ఆ పక్క దేశాలకు చెదిరిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ శ్రమలు అయ్యాయి. ఆగలేదు ఆ శ్రమలు, ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకంటే అక్కడ ఉన్న అన్ని జనుల ద్వారా వచ్చింది, అక్కడ ఉన్న యూదుల ద్వారా కూడా వచ్చింది. ఈ యూదులైన విశ్వాసులకి పాపం ఎక్కడికి వెళ్ళినా ఆ ఇబ్బందులు తప్పలేదు, అవి ఇంకెక్కువైనాయి. అప్పుడు ఆ నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న రోజుల్లో క్రూరమైనటువంటి పరిపాలన, ఎంత క్రూరమైనటువంటి పరిపాలన అంటే కొట్టడం, చంపడం, జైల్లో వేయించడం, రకరకాల ఇబ్బందులు పెట్టేవాడు. అంతేకాదు అక్కడ ఉన్న సమాజం వాళ్ళు కూడా వీళ్ళని వెలివేయటం, వీళ్ళతో మాట్లాడకుండా ఉండటం, ఉద్యోగాలు తీసివేయటం, ఉద్యోగాల నుంచి బహిష్కరణ చేయటం, వాళ్ళని అవమానంగా చూడటం, వెర్రి వాళ్ళలాగా చూడటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాగా సమాజంలో జరిగేది, గవర్నమెంట్ నుంచి జరిగేది. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త చెప్తున్నందుకు విపరీతమైన హింసలు అనుభవిస్తున్న రోజులవి. అప్పుడు విశ్వాసులైన వాళ్ళకి వాళ్లకు ఆదరణగా ఈ పత్రిక రాస్తున్నాడు. ఆదరించిన తర్వాత వాళ్ళలో ఉన్న చాలా లోపాలని, లేకపోతే కొన్ని సరి చేసుకోవాల్సిన విషయాలను బట్టి హెచ్చరిస్తూ ఆజ్ఞాపిస్తున్నాడు కొన్ని విషయాలు. అయితే 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు చాలా విషయాలు అలా మాట్లాడాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు లోబడి ఉండండి అని మాట్లాడాడు కొన్నిసార్లు. ఎక్కడ అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తే అధికారులకు లోబడండి. ఎప్పుడు ఆల్రెడీ అంత ప్రాబ్లమ్స్ వస్తుండగా అధికారులకు లోబడండి అని అంటున్నాడు. తర్వాత ఇప్పుడు బానిసలుగా ఉన్న వాళ్ళు మీ యజమానులకు లోబడాల్సిందే. అంటే కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారంట బానిసల్లో, అంటే బానిసలు కొనుక్కునే వాళ్ళు కదా రోజులు. తర్వాత స్త్రీలు పురుషులకు లోబడాలి సొంత భర్తకు అని చెప్పి తర్వాత రాస్తూ 5వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, మీరు పెద్దలకు లోబడాలి సంఘ పెద్దలకి. అంటే సందర్భం ఏంటంటే సంఘ పెద్దలకి, ఎల్డర్స్ కి లోబడాలని మిగతా వాళ్ళకి చెప్తాడు. సో అదంతా చెప్పిన తర్వాత భార్య భర్తకు లోబడాలి, భర్తకు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాని తర్వాత మనం ఎవరైనా ఎప్పుడైనా శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాం, దుఃఖం మన జీవితంలో ఎందుకు వచ్చింది, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఒకవేళ తప్పు చేయటాన్ని బట్ట, పాపం చేయటాన్ని బట్ట అయితే అది న్యాయమే కదా. మనం పాపం చేయటాన్ని బట్టి, తప్పు చేయటాన్ని బట్టి మనకు గనక శిక్షలు, ఇబ్బందులు, దుఃఖం వస్తే అది న్యాయమే కదా, మరి అది కరెక్టే కదా. మనం తప్పు చేసాం కాబట్టి అది వచ్చింది, మరి తప్పు చేస్తే వచ్చేది కాదు కదా అని అంటారు. 2వ విషయం ఏం గుర్తు చేస్తారంటే, ఒకవేళ మనం సత్క్రియలే చేస్తూ నీతిగానే జీవిస్తూ దేవుని నీతిని బట్టి మనం జీవిస్తున్నప్పుడు కూడా ఒకవేళ శ్రమలు వస్తే, మనల్ని ఇబ్బంది పెడితే, అంటే మనం దేవుని కోసం జీవిస్తున్నప్పుడు, ఆయన సువార్త కోసం, ఆయన కోసం జీవిస్తా ఉన్నప్పుడు, సంఘంలో నుంచి కానీ, సమాజంలో నుంచి కానీ, రకరకాలుగా అనేక చోట్ల నుంచి వ్యతిరేకత, ఇబ్బందులు మనల్ని చాలా ఇబ్బంది పెట్టడానికి వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు. అప్పుడు మీరు ధన్యులు అవుతారు అని అంటున్నాడు. అంతేకాదు, ఇలాగ శ్రమ పడుట చాలా మంచిదట. అమ్ము అదేంటి, మనము రివర్స్ మేల్ చేస్తున్నాము, మంచి చేస్తున్నాము, దేవుని కోసం జీవిస్తున్నాము, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు వాళ్ళ జీవితాల్లో. లేకపోతే వాళ్ళ కోసం ఇంత మంచి చేసినా కూడా మన జీవితంలో వాళ్ళు ఒకవేళ ఇబ్బందులు తీసుకొని వస్తే అది మీకు మంచిదే అంటున్నాడు. ఎందుకనంటే మనం మేలు చేస్తే వాళ్ళు మనకు కీడు చేస్తున్నారు, అది మంచిది, అది మీకు ధన్యత అని అంటున్నాడు. ఒకవేళ మనం కీడు చేసింది బట్టి కీడు అనుభవిస్తే అది పర్లేదు కదా, మరి ఎందుకనంటే అది తప్పు శిక్షలాగా వస్తుంది మనకి అన్నట్టు మాట్లాడి, మరి అలాగైతే ఎలా బతుకుతాం మనం, ఎందుకనంటే మరి అసలు మేలు చేస్తూనే ఉండాలి, నీతిగా జీవిస్తూనే ఉండాలి, ఎదుటి వాళ్ళు, ప్రభుత్వం, సంఘం, ఇంకా వేరే వేరే వ్యక్తులంతా కూడా మనకి కీడు చేస్తూనే ఉంటాయి, మనల్ని హింసిస్తూనే ఉంటాయి. ధన్యులు అంటున్నారు, ఎలా తట్టుకోవాలి, ఎలా భరించాలి, అది నా వల్ల కాదు, అది ఎలా జరుగుతుంది అని అనుకుంటే 13వ వచనం నుంచి 22వ వచనం వరకు ఏమంటాడంటే కంగారు పడద్దు. ఎందుకనంటే ఎవరు అసలు ఎవరైనా బతుకుతారా అట్లా, అలా ఎవరైనా జీవిస్తారా అని అంటే నోవహు జీవించాడట్లా. 120 సంవత్సరాలు ఆ పడవను నిర్మించేటప్పుడు అంట ఓడను సువార్త ప్రకటించాడట. ఆయన ఎవ్వరు వినలేదు, హేళన చేశారు, అవమానపరిచారు. అంటే ఆయన మేలు చేస్తే ఆయనకు చాలా మంది కీడు చేశారంట. కానీ ఆయన ఏం చేయబడ్డాడు తర్వాత? ధన్యుడు అయ్యాడు, చాలా మంచిదైంది ఆయనకు. తర్వాత ఆయన ప్రతిఫలం పొందాడు, ఆయన వాళ్ళు రక్షించబడ్డారు, కుటుంబం రక్షించబడ్డారు. ఆయన మనకు మాదిరి అని అంటాడు. ఆయనే కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు అల్టిమేట్ గా, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అంట. మనము అనీతిమంతులం అంటే మనము ఎంత దుర్మార్గులము పాపులము, ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి చంపబడ్డాడు, మన కోసం బలియాగం అర్పించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అలా చేశారంట మన కోసం. అంటే ఆయన మన కోసం మేలు చేయడానికి వస్తే మనం ఏం చేసామంట? కీడు చేశాం. మరి మనం అంటాం కదా, నేను మేలు చేస్తూనే ఉంటే, సత్క్రియలు చేస్తూనే ఉంటే, దేవుని కోసం నీతిగా జీవిస్తూనే ఉంటే, ఎదుటి వాళ్ళ కోసం మేలు చేస్తూనే ఉన్నప్పుడు సంఘంలో సమాజంలో గాని వాళ్ళు ఎప్పుడు నాకు కీడు చేస్తున్నారు? వాళ్ళు నన్ను ఎప్పుడు హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు, బదనాలు చేస్తున్నారు అని అంటే మనకంటే ముందు యేసుక్రీస్తు ప్రభు వారే అవన్నీ అనుభవించాడంట. ఆయన మనకు మోడల్ అంట. ఇక అంతకంటే మించిన మోడల్ ఇంకెక్కడ ఉండదు. ఎవరి కోసం ఆ శ్రమలు అనుభవించాడంట? పాపులు, దుర్మార్గులు, అపవిత్రమైన మన కోసం అంట. మనకు మేలు చేయడానికి వస్తే మనం ఏం చేసాం ఆయనకి? ఆయన వచ్చిన దాన్ని బట్టి ఆయన్ని సన్మానించామా? ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆయన్ని హెచ్చించామా? చంపేశాం, అవమానపరిచారు, తిట్టారు, బూతులు తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు. ఇంకా ఆయనకంటే ఎక్కువేం కాలేదు కదా మనకి. అలాగ మేలు చేసి కీడు అనుభవించటం అంట ధన్యత. అది చాలా మంచిదంట. ఎందుకనంటే అలాగ నోవహు కూడా అలా చేశారంట. వాళ్ళు రక్షించబడ్డారు, చాలా అద్భుతమైన ఫలాన్ని పొందారంట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అల్టిమేట్ మార్లు మన ముందు ఉంచారంట. మనం కూడా చేయొచ్చు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఎందుకనంటే ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. తర్వాత దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. పరలోకానికి వెళ్ళిపోయాడంట. దేవదూతల మీద, అధికారుల మీద అంటే అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న అధికారుల మీద, అన్నిటి మీద, సమస్త బ్రహ్మాండం మీద అని కూడా అర్థం వస్తుంది. శక్తుల మీద, అసలు అన్నిటి మీద ఆయన అధికారం పొంది తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడంట. అంటే మీరు చూస్తున్నారా ఫ్లో ప్యాటర్న్? మేలు చేసి కీడు అనుభవించిన వ్యక్తి తర్వాత ఎలా ఉంటాడంట? పరలోకంలో చాలా ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టబడ్డాడు. అలాగే మనకు కూడా ఒకరోజు మనం ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మనం చాలా ఆనందంగా ఉంటుందంట. అందుకే ఫస్ట్ లో శ్రమలు వస్తే ఆనందంగా ఉండను అని చెప్పాడు. ఏమన్నానంటే చెప్తూ ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు లాగానే ఆలోచించాలంట. ఎలాగంటే మనం ఒకవేళ చనిపోయినా పర్వాలేదు, చనిపోయిన తర్వాత మాకు ఒక హోప్ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. మేము పరలోకంలోకి వెళ్తాము, అక్కడ నిత్య జీవాన్ని అనుభవిస్తాము, అక్కడ ఎల్లప్పుడు ఆయనతో పాటు ఉంటాం మేము అని అంట. మేలు చేసి కీడును అనుభవించాలంట. చాలా కష్టం అనిపిస్తుంది. నేను మేలు చేసినా కూడా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సమాజంలో అంతా నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఏం అవసరం లేదులే, నేను కూడా లోకంలో కలిసిపోయినట్టే జీవిస్తాను. ఎవరికి మంచి చేయకూడదు, నీతిగా జీవించకూడదు, దేవుని వాక్యానుసారంగా జీవించకూడదు అనే కొన్ని ఆలోచనలు కొన్నిసార్లు ఫోర్స్ఫుల్ గా మన జీవితంలో మన ఆలోచనలోకి వస్తాయి. అప్పుడు మనము ఏం చేయాలి? నోవహు మనకు మాడలు, మన ముందు మాదిరి ఉంచిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు అల్టిమేట్ మాడలు, మాదిరి. ఆయన లాగానే మనం చేయాలంట. ఎందుకంటే వీళ్ళందరూ అలాగా అనుభవించి వెళ్ళారంట. కాబట్టి ఎవరుంటారండి అని అంటే వీళ్ళున్నారు. నేను జీవించగలనా అంటే వీళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలంట. ఏం కాదు, మరి దీని ద్వారా నాకేం దొరుకుతుందంటే, ఒకరు మనల్ని ఏమని పిలుస్తారంటే ధన్యులు అని పిలుస్తాడు. మంచిది, నువ్వు చాలా చాలా మంచి పని చేసావు అని అంటాడంట. తర్వాత మూడోది ఏంటంటే, మనం పరలోకంలోకి వెళ్ళి మంచి నిరీక్షణతో ఆనందంగా ప్రతిఫలాన్ని అనుభవిస్తామంట. సో కాబట్టి వాళ్ళ జీవితంలో ఎలాగైతే జరిగిందో మన జీవితంలో కూడా అలా జరుగుతుంది. అలా చెప్తున్న తర్వాత ఏమన్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక మీరును వట్టి మనస్సును ధరించుకుని. మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, శ్రమ పడ్డాడు. మరలా విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడో చూద్దాం. మళ్ళీ లింకప్ గా చేస్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును వట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారట శరీరమందు శ్రమ పడ్డాడు అంటే ఆయన హింసించారు కదా, కొట్టారు, తన్నారు, తిట్టారు, ఉమ్మేశారు, ఆయన ఇబ్బంది పెట్టారు, అవమానపరిచారు, ఆయన శరీరాన్ని చీల్చేశారు. అసలు మనకు అట్లాంటివి ఏమైనా జరిగినాయండి? అసలు ఏం జరగలేదు. ఏం జరగకుండా ఇంత హడావుడ్ చేస్తాం. అన్ని ఏమేమైతే జరిగాయి ఆయన జీవితంలో, ఆయనైతే సైలెంట్గా ఉన్నాడు. మనకి ఏం జరగకపోయినా చాలా హడావుడ్ ఎక్కువ. అసలు ఏదో అవమానం పొందాము, ఏదో మన జీవితంలో అయిపోయింది, ఎవరో మనల్ని ఇన్సల్ట్ చేశారు, మన పరువు పోయింది, అసలు ఏం బతుకుది అని చాలా పరువు ప్రతిష్టలతోటి మన జీవితం బతుకు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన విపరీతంగా శ్రమ పడ్డాడు, మామూలు కాదు. ఆయన ఎంత టార్చర్ చేశారు, ఎంత అవమానపరిచారంటే, సొంత చేతుల ద్వారా చేసుకున్న సృష్టిలోకి ఆయన మనిషిగా వస్తే ఆయనకు ఒక రవ్వంత కూడా ఇవ్వలేదు పరువు. మరి ఆయనేమనుకోవాలి? మరి ఆయన ఎవరికి చెప్పుకోవాలి? పాపులమైన మనకే ఇంత కొంచెం ఏదైనా అవమానము, శ్రమ, ఇబ్బంది కలిగితేనే మనం ఇంత ఇబ్బంది పడిపోతామే. మరి ఆయన ఎవరు చెప్పుకోవాలి? నేను సృష్టికర్తను, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సృష్టికర్త. అందుకనే తండ్రి కుమారుడు త్రియేక దేవుడు ఈ సృష్టిని చేశాడు. అందుకనే యోహాను సువార్తలో మాట్లాడు, ఏమంటాడంటే, లోగోస్ ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించిన ఆయన నేను భూమి మీదకి వస్తే నాకు శ్రమలు తప్పలేదు. అంటే మరి మనకు తప్పుతాయా? మనం చాలా సార్లు ఓవర్ స్మార్ట్ గా ఆలోచిస్తాము. కొన్నిసార్లు నాకంత సాఫ్ గా జరిగిపోవాలి, నన్నంతా మెచ్చుకోవాలి, నేనంతా ఇబ్బంది పడకూడదు, నన్ను అందరూ మంచిగా చూసుకోవాలి, జరగదు. అది అది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదు మనం అలా ఆలోచిస్తే. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారే శరీరమందు శ్రమ పడితే మీరు కూడా అట్లాంటివే అనుభవించాల్సి వస్తుంది అనుభవించాలి అని అంటున్నాడు. ఆయన శరీరం ముందు చాలా టార్చర్ చేశారు, మనకు అట్లాంటి టార్చర్ అనుభవించలేదు ఇంకా. అంటే ఆయన అంటే దేవుడు కదండి, మన పాపాల కోసం చనిపోవాలి మరి కాబట్టి చేశాడండి అని అంటాం కదా మనం చాలా సార్లు. అంటే ఆయనకి ఎట్లా తప్పదు, మన కోసం చనిపోవాలి కాబట్టి ఆ అవమానాలు అనుభవించాలి కాబట్టి శ్రమలు ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ అది కాదు వాస్తవం, అది కరెక్టే. అంటే ఆయన దేవుడు ఒకటి, ఆయన మన పాపాల కోసం చనిపోవాలి కాబట్టి ఇట్లా అనుభవించాడు, మనం ఎట్లా అనుభవిస్తామండి, కష్టం కదా అని అనుకుంటాం. కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూస్తేనంట ఆయన స్వభావమే దీనత్వం అంట. అసలు నేను ఆశ్చర్యపోయినా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివేటప్పుడు ఆయన దీన మనసు కలిగిన వాడంట. ఎంత దీనుడట అంటే ఎవడైనా కొట్టేటప్పుడు కూడా సైలెంట్గా ఉంటాడంట, అది ఆయన నేచర్ అంట, ఆయన స్వభావమే అదంట. మనం ఏమనుకుంటున్నామంటే మన కోసం పాపం కోసం రక్తం కార్చాలి కాబట్టి, అవును అది కూడా కరెక్టే, తప్పంటలేను, అది అబ్సల్యూట్ కరెక్ట్. మన పాపాల కోసం శ్రమను అనుభవించాలి కాబట్టి మౌనంగా ఉన్నాడు. రెండోది కూడా ఉంది. అసలు అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయన నేచర్ అట, అది ఆయన స్వభావం అట, ఆయన గుణలక్షణం అది దీనత్వం అంటే. ఆయనకు ఒరిజినల్ గానే ఆ గుణలక్షణం ఉందంట, అది సిలువలో మన దగ్గరకు వచ్చినప్పుడు చూపించాడంట. అది ఇప్పుడు పరలోకంలో ఉన్న భయంకరుడైనటువంటి దేవుడు, అతి భయంకరుడైనటువంటి దేవుడు, ఆయన ఎవరు చూడలేడు, చూస్తే చచ్చిపోతాము. అలాంటి దేవుడికి దీన మనసు ఎట్లుంటది, నేను చూడాలనుకుంటున్నా అంటే చూపించాడంటే. అంతేగాని ఆయన దేవుడు ఆయన చేశాడు కాబట్టి ఆయనకి అంటే ఆయన చేశాడు, ఆయన దేవుడు కాబట్టి చేస్తాడు, కరెక్టే. కానీ కేవలం మన పాపాల కోసమే కాదు, ఆయన నేచరే అది దీనత్వం. కాబట్టి ఆయన ఎట్లయితే శ్రమపడ్డారో మనం కూడా ఏం చేయాలంట, అలాంటి మనస్సునే ఆయుధంగా ధరించుకోవాలంట. ఇక్కడ వార్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నాడు. ఆయుధాలు ఎప్పుడు ధరించుకుంటామండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాన్ని ధరించుకుంటాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం ధరించుకుంటాం కాబట్టి ఈ యుద్ధ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడైనా ఈ గ్రీక్ పదాలు హీబ్రూ పదాల్లో ఈ అప్పుడు రోమా ప్రభుత్వం సంబంధించిన రోజుల్లో ఉన్నారు కాబట్టి రకరకాల అలంకార శబ్దాలను ఉపయోగించాలి. ఇక్కడ ఏమన్నాడంటే అలాంటి మనస్సును మీరు ధరించుకోవాలి ఆయుధంగా, యుద్ధ భాషను ఉపయోగిస్తున్నాడు. అంటే ఏమన్నాడంటే మీరు ఇది మనం ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధంలో ఉన్నాం, అంటే స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్నాం. స్పిరిచువల్ వార్ఫేర్ లో మనం ఏం ఆలోచిస్తామంటే కేవలం పాపంతో యుద్ధం అని ఆలోచిస్తాం, కాదు. ఇది కూడా శ్రమలతో యుద్ధం ఇస్ ద స్పిరిచువల్ వార్ఫేర్. మనం కేవలం ఒకటే యాంగిల్లో ఉపయోగిస్తాం దాన్ని. ఎట్లా అంటే మనము పాపాలు లేకపోతే చాలా రకరకాల మన మీదకి వస్తాయి, అప్పుడు మనం ఏం చేయాలంటే యుద్ధం చేస్తాం, స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్నాం అని అనుకుంటాం. కాదు, శ్రమలు కూడా స్పిరిచువల్ వార్ఫేరే. అందుకని ఆయన ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మనస్సు చేత ఆయన శ్రమలు అనుభవించాడో అలాంటి మనస్సునే మనం ఒక ఆయుధంగా యుద్ధం చేయడానికి ధరించుకున్నట్టు, యుద్ధం చేయడానికి ఆయుధం ఎట్లయితే ధరించుకుంటామో అదేవిధంగా మన మనస్సును కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలంట. మన మనస్సును కూడా అలాగే యేసుక్రీస్తు ప్రభు మనసులాగానే మనం చేసుకోవాలంట. మనం కూడా మన మనసును కూడా ఆయన అనుభవించాడు శ్రమను, నేను కూడా అనుభవిస్తాను. ఆయన శరీరం అందు శ్రమ పట్టబడ్డాడు, నేను కూడా ఓ రోజు శ్రమ పెట్టబడతాను, అవమానం పొందుతాను సంఘం ద్వారా, సమాజం ద్వారా, గవర్నమెంట్ ద్వారా, నా సొంత ఇంట్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నందుకు, సువార్త ప్రకటించినందుకు, ప్రకటిస్తున్నందుకు అవమానాలు వస్తాయి, హింసిస్తారు, ఇబ్బంది పెడతారు. నువ్వెంత మేలు చేసినా నీతిగా జీవించిన దేవుని కోసం, దేవుని కోసం వాళ్ళు నిన్ను అవమానపరుస్తారు, హేళన చేస్తారు, అది మంచిది ధన్యతను పైన చెప్పి అలాంటి మనసునే ధరించుకోండి. ఒక ఆయుధంలా ధరించుకోవాలంట. ఎందుకు అట్లా ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఒక అద్భుతమైన విషయం ఉంటుంది ఇందులో. అదేంటంటే శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. అంటే ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎంత మనకు మేలు చేస్తాయి, అసలు ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారండి. శ్రమ ఇబ్బంది బాధ అంటే ఏ నొప్పి మనకు, అసలు అసలు ఇరిటేషన్, కొంచెం భయం వేస్తుంది, అమ్మో నాకు వద్దు, ఆయన నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటాను. కానీ అసలు శ్రమలు రావటం ద్వారా, మనం మేలు చేసి కీడు అనుభవించడం ద్వారా మనల్ని చాలా మంది ఇబ్బంది పెట్టడం, సువార్త విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నందుకు పొంతు గలతియా కప్పదోకియా ఆసియా బితునియా వాళ్లకు ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయో మనకు కూడా అలాంటి శ్రమలు వస్తాయి కూడా తప్పకుండా. వస్తే చాలా మంచిదంట. వస్తే ఏం జరుగుతుందంట, మన కోరికలంట చచ్చిపోతాయంట. అంటే మన శరీరంలో ఉన్న కోరికలు ఉన్నాయి చూసారండి, మన 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 మానవత్వంలో ఉన్న ఆశలు కోరికలు, మనుజాశలు అన్నాడు అక్కడ. వాటిని బట్టే మనం నడుచుకోవడానికి ఇష్టపడతామంట, అలాగే బతకడానికి ఇష్టపడతామంట. మనిషి యొక్క ఆశలు కోరికలను బట్టే జీవిస్తాం కదా మనం. మనం సత్యంత వరకు మనల్ని డామినేట్ చేస్తూనే ఉంటాయి కాబట్టి పాప స్వభావం, అలాంటి కోరికలు అలాంటి ఇష్టాలు బట్టి జీవించాలని ఇప్పుడు కూడా ఇష్టపడతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మన జీవితంలోనికి శ్రమలు తీసుకొని వస్తాయి, ఇబ్బందులు. మనం ఎంత మంచిగా జీవిస్తున్నా, మేలు చేస్తా ఉన్నా, దేవుని కోసం నీతి కలిగి జీవిస్తా ఉన్నా, శ్రమలు తీసుకొచ్చారనుకోండి, దాని ద్వారా ఏమవుతాయంట, మన కోరికలన్నీ చచ్చిపోతాయంట. ఇప్పుడు చెప్పండి, శ్రమలు మంచియే కదా, చాలా మంచి అట. అసలు మన కోరికలు, మన ఇష్టాలు, మన పాపపు స్వభావంలో ఉన్న ఆ నేచరు అవి చచ్చిపోవాలంటే అవి ఏమంటారు, వాటిని అనుసరించి నడుచుకోకుండా ఉండాలంటే మనకు శ్రమలు రావాల్సిందే. ఇప్పుడు శ్రమలు మంచియే కదా, మంచి మన కోసమే, మన ఇష్టాలన్నీ నెరవేర్చుకోమంట. అప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మరి ఎవరి ఇష్టాన్ని నెరవేర్స్తారంట, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు, అంటే ఇంకా పాపంతో మనకి ఏం పని లేదు అన్నట్టుగా పాపం మీద అసహ్యం పుడుతుందంట, అసలు పాపం చేసే సమయం ఉండదంట. పాపంతో ఇక జోలికి పోవడానికి ఇంకా మనకు మనసు ఉండదంట. అందుకని క్రైస్తవ జీవితం, అందుకని మీరు చూసారు ఎప్పుడైనా బయోగ్రఫీస్ విన్నప్పుడు, మిషనరీస్ బయోగ్రఫీస్, చాలా మంది భయంకరమైన శ్రమలు గుండె వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళ జీవితంలో అంత సువార్త సేవ శ్రమలు అయ్యే కనపడుతుంటాయి. ఇవాళ వాళ్ళు పాపం చేయడానికి ఏ టైం ఇక్కడ, అంటే పాపం ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి, వాళ్ళ జీవితంలో కూడా ఉంటాయి. కానీ ఏ పక్కకు పెట్టు, ఏంది అసలు దానికి అంత సమయం లేదు, మాకు నాకు ఇష్టం లేదయ్యా నా కోరికలు నెరవేర్చుకోవటం, వాటి కోసం వెంపర్లాటం నా వల్ల కాదు. శ్రమలు అనుభవించడం ద్వారానంట ఒక మంచి విషయం, చాలా మంచి విషయం ఏం జరుగుతుందంటే పాపాన్ని అసహించుకుంటామంట, మన కోరికలన్నీ అసహించుకుంటామంట, మన కోరికలు నెరవేర్చబడటం, మన కోరికలు మనం నెరవేర్చుకోమంట. అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామంట. అంటే మనం దేవుని చిత్తాన్ని చేయడానికి మనకు కావాల్సింది ఏందని చెప్పండి. అంటే మనం దేవుని చిత్తాన్ని చేయాలంటే మనము ఒకవేళ చేయలేకపోతున్నామా, లేకపోతే దేవుని చిత్తానుసారంగా జీవించాలనే ఆశలు ఉన్నాయా? అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనకు శ్రమలు తప్పవంట, శ్రమలు రావాల్సిందేనంట. శ్రమలు వస్తే దేవునికి ఇష్టానుసారంగా బతికే జీవితం మనలో నుంచి ప్రొడ్యూస్ అవుతుందంట. ఇంకా నా ఇష్టాలు వద్దులే, దేవుని ఇష్టమే చేస్తాను అనే మనస్సు మనలో నుంచి పుట్టుకొస్తాయంట. కాబట్టి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన కాలం, అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం అంతా పాపంతో మనకేం సంబంధం లేదబ్బా, అసలు ఏంది అది అనవసరంగా అని చాలా చీప్ గా చూస్తాం మనం పాపాన్ని. లేకపోతే ఆ పాపంలోనే ఉండి పాపాన్ని ఆకర్షితులయ్యే ఉంటామంట. మీరే చెప్పండి, శ్రమలు మంచివా కావా? చాలా మంచి. దేవుని ఇష్టాన్ని చేయడానికి ప్రాకులాడతామంట శ్రమలు రావటం ద్వారా, అసలు పాపం జోలు లేకుండా అయిపోతుందంట. అందుకనే మనకు శ్రమలు రావటం చాలా మంచిది. సో కాబట్టి దేవుని చలి చలి ఉంటుంది. దేవుడు అలా అలవ్ చేసినప్పుడు మనం దేవుణ్ణి ఆనందించాలి. మన నిర్ణయాలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. అయితే మూడో వచనం ఏమంటున్నాడంటే, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుతున్నటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం ముందు తమతో కూడా పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతున్నమును దూషించుతున్నారు. వీళ్ళు కొంతమంది అన్యులు కూడా ఉన్నారు దీంట్లో. అప్పుడు మనకు అర్థం అవుతుంది, అన్యులు ఉన్నారు, యూదులైన విశ్వాసులు ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళ జీవితం ఎట్లా ఉందంట? పోకిరి చేష్టలు చేశామంట. మనం మారుమనసు పొందక ముందు మన స్టేటస్ ఏందండి? పోకిరి చేష్టలు చేశాం. అంటే అపవిత్రమైన పనులు, ఇష్టం వచ్చినట్లు జీవించటం మనం చేసామంట. అంటే దురాశలు, మనకు ఉన్న ఆశలు కాకుండా దురాశల్ని మనం నెరవేర్చుకున్నామంట. మద్యపానం, తాగుబోతులు, అంటే ఆల్కహాల్ అడిక్టెడ్, తాగటం, ఏడంటే ఆడ తాగటం, మందాగటం అలవాటు చేసుకున్న వాళ్ళం. ఇంతకు మన పాత జీవితం గురించి మాట్లాడుతున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు, ఏడు పోయిన ఆడ క్లబ్బు, డ్యాన్సులు, అవి ఇవి, గందరగోళం, సినిమాలు, మనకి ఏ ఫ్యాషన్ ఉండేవి ఇంతకుముందు మన జీవితంలో, పాత జీవితం. అల్లరితో కూడిన ఆటపాటలు అంట, తాగుబోతుల విందులు, పార్టీ, ఏది పార్టీ ఏది బాబు అనేసి, పార్టీ అంటే చాలు వాళ్ళు తాగటమే ఉండాలి, వాటి కోసం వెంపర్లు ఆడేవాళ్ళని ఎప్పుడు ఇంతకుముందు జీవితంలో. చేయదగిన విగ్రహ పూజలు, అంటే ఇంతకుముందు విగ్రహాలను మొక్కేవాళ్ళను, పూజించేవాళ్ళను, అంటే చేయకూడని అవన్నీ, అది చేయకూడదండి, అవన్నీ చేశాం మనం ఇంతకుముందు. చాలా ఇంకా మొదలైన బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా వాటన్నిటి విషయం ఇంకా చెప్పట్లేదు, లిస్ట్ బోల్డ్ అంత ఉన్నాయి లిస్ట్. వాళ్ళు ఆ టైంలో అలాంటి చేశారు, అలాంటి బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాడు. ఇవన్నీ మీరు చేశారు కదా ఇట్లాంటి వాటివి, వీటన్నిటినీ నడుచుకుని అన్ని జనులు ఎట్లయితే నడుచుకుంటున్నారో మీరు కూడా అట్లా నడుచుకుని వాళ్ళ ఇష్టాన్ని చేస్తూ, వాళ్ళు ఎట్లయితే ఇష్టంగా ఇవన్నీ చేస్తున్నారో మనం కూడా ఓ రోజు అట్లే చేశాం. ఇక వాళ్ళ ఇష్టాలు నెరవేర్చింది చాలే, గతించిన కాలమే చాలు. అందులో ఏముందంట, దుర్వ్యాపారం ఉందంట, అపరిమితమైన దుర్వ్యాపారం, భయంకరమైన దుర్వ్యాపారం ఉందంట. ఓ పెద్ద లిస్ట్ ఇచ్చాడు, లిస్ట్ ఇచ్చి ఇలాగా పాత జీవితంలో జీవించింది ఇంకా చాలు, మళ్ళా వాటిని రిపీట్ చేయొద్దు మనం. ఇప్పుడు అలాగా వాళ్ళ ఇష్టాలు వాళ్ళతో పాటు నెరవేర్చాము, ఇష్టానుసారంగా జీవించాము, అలాగా వాళ్ళతో పాటు ఇప్పుడు మారు మనసు పొందాము. ఇప్పుడు తాగుడు మానేశాము, పోకిరి చేష్టలు మానేశాము, దురాలస్యలు మానేశాము, అల్లరితో కూడిన ఆటపాటలు సినిమాలు అయ్యి అక్కడే ఎగరటం ఇక్కడే ఎగరటం మానేశాం, తాగుబోతలు విందులకు వెళ్ళట్లేదు, పూజలు అన్ని ఆపేశాం, అదంతా పాపం అని తెలిసింది. ఇప్పుడు అలా చేయనందుకు వాళ్ళ కోపం వస్తుందంట, ఎవరికి, అనజనులకి. ఎంత కోపం వస్తుందంటే, అందుకనే ఆశ్చర్యపోతున్నానంట, ఏంది మీ బతుకు అసలు ఎంత మార్పు వచ్చిందా నీలో అని ఒకవైపు ఆశ్చర్యంగా చూస్తూ వ్యంగ్యంగా అంటున్నారంట. ఏమంటున్నారంట, విమర్శలు చేస్తారు, నిందలు వేస్తారు, ఇబ్బంది పెడుతున్నారు, దూషిస్తున్నారంట, బూతులు తిడుతున్నారంట. అంతే కదా, ఇప్పుడు మనల్ని కూడా కొంతమంది గొర్రెలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువుల్లో, మన ఇంట్లో, సంఘంలో, సమాజంలో రకరకాలుగా మనల్ని తిడతారు. మనం మారితే ప్రపంచం మనల్ని అర్థం చేసుకోదు. అయితే మనం వాళ్ళకు విచిత్రంగా కనిపిస్తామంట, చాలా ఆశ్చర్యంగా చూస్తారంట, ఓ పెద్ద ఊడిపడ్డావు నువ్వు, ఏంది నీ జీవితం, నువ్వు ఆయన మీ బతుకంతా అంతే, మీరంతా క్రైస్తవులు, మీ బతుకంతా అలాగే ఉంటుంది అంటే, వాళ్లతో పూజలు చేయనందుకు, వాళ్లతో కలిసి ఉండనందుకు, తిని తాగి తిరగనందుకే ఇవన్నీ వాడు చెప్పేది, వాళ్ళు అనేది, మనల్ని దూషించేది, మనల్ని ఇబ్బంది పెట్టేది, బూతులు తిట్టేది, కొట్టడానికి వచ్చేది, ఆశ్చర్యంగా చూసేది. అదే వాళ్ళతో పాటు ఉంటే దోస్తులమే అంటే దాని మంచి, అది మరి దేవుని నీతి అది కాదు. కానీ చూడండి ఎంత దుష్టత్వం ఉంటుందో మనుషుల్లో, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో. కాబట్టి మీరు వీటన్నిటినీ నెరవేర్చిన ఇక గత జీవితమే చాలు, ఇప్పుడు మనం మళ్ళీ వాటిలోకి వెళ్ళలేము, వెళ్ళకూడదు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అందుకనే మనల్ని తిడుతున్నారు. అందుకని ఇక్కడ ఇంకో చోట అంటాడు 2వ అధ్యాయంలో, మీరు అలా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, మీరు అలాగనే సత్క్రియలు చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ గా, ఒకరోజు వాళ్ళు సిగ్గుపరచబడతారట. 2వ అధ్యాయంలో అంటాడు, కంటిన్యూస్ గా అలా చేస్తూనే ఉండండి, వాళ్ళు సిగ్గుపరచబడతారు. వాళ్ళకే న్యాయం, దేవుడు వాళ్ళ న్యాయమైన తీర్పులో తీర్చినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ ఆ సత్క్రియలను చూసి ఆ రోజు తీర్పు దినాన మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తారు అని రకరకాలుగా చెప్తున్నాడు. కాబట్టి ఈ కారణం చేత సజీవులకు, అంటే ఈ కారణం చేత ఏం జరిగిందంట, ఏ కారణము, యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే శ్రమ అనుభవించారో మనం కూడా అట్లే ఆ మనసునే ధరించుకోవాలంట. ఎందుకనంటే పాపం చేయకుండా మన ఇష్టాలన్నీ చచ్చిపోతాయంట, ఇంకా మన ఇష్టాల ప్రకారంగా జీవించకుండా దేవుని ఇష్టమే చెయ్యాలనే కమిట్మెంట్, దేవుని ఇష్టం కోసమే ఇంకా మనం బతుకుతామంట. శ్రమ లేకపోతే, ఇబ్బంది లేకపోతే, దేవుడు మనల్ని నష్టాల్లోకి కష్టాల్లోకి నెట్టట్లేదనంటే కొంచెం పొగరుగా చూడ గర్వంగా జీవించే అవకాశాలు వస్తాయి. కాబట్టి గతించిన జీవితమే చాలు, వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, దూషిస్తున్నారు. అయితే సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. దేవుడు న్యాయాధిపతి, ప్రతి మనిషి క్రియల ప్రతి మనిషి జవాబుదారి, తీర్పులో తీర్పు తీర్చేటప్పుడు జవాబు ఇవ్వాల్సిందే. ఇతరులు మనల్ని ఎంత నిందించినా, బూతులెత్తినా, శ్రమపరిచేలా చూసినా కూడా వాళ్ళు ఒక రోజు తీర్పులోకి వస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే అందరికి తీర్పు తీర్చేవాడు ఎవరండి? మన న్యాయాధిపతి అనే దేవుడు. లెక్క అప్ప చెప్పాలి ఖచ్చితంగా. మనం ఏమనుకుంటున్నాం అంటే సరే వాళ్ళు శ్రమలు అనుభవ మేలు చేసి కీడు అనుభవించాలంటే ఇంకా మన బతుకు అంతేనా? లేదు, వాళ్ళకి తీర్పు తీర్చాల్సింది, వాళ్ళకి తీరుస్తాడు. చాలా భయంకరమైన తీర్పు ఉంటుంది, దాని విషయంలో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే రెండు సైడ్లా ఉంటుంది, మనం మేలు చేసి కీడు అనుభవించినందుకు మనకు ప్రతిఫలం, వాళ్లకు కీడు చేసినందుకు వాళ్ళకు న్యాయమైన తీర్పు భయంకరంగా ఉంటుంది. అది అందరికీ ఉంటుంది, అది ఎవరైనా సరే అని అంటున్నాడు. మనము దేవుని ముందు జవాబుదారిగా జీవించాల్సిందే. న్యాయమైన తీర్పు రోజు జరుగుతుంది. అందుకని ఈ కారణం చేతనే ఏం జరిగిందంటే మృతుల విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడెను. శారీరకంగా మరణించిన విశ్వాసులు వాళ్ళు ఎట్లా కనపడుతున్నారు? తీర్పు పొందినట్లు కనిపిస్తున్నారు కదా, కానీ దేవుని కోసం జీవిస్తున్నారు ఆత్మలో. అంటే విశ్వాసులకి ఏది బలం అసలు? వాస్తవానికి మనము మరణించిన తర్వాత కూడా మనకు నిత్య జీవం ఉంది, అందుకని ఆత్మ విషయంలో మనం జీవించే వాళ్ళమంట. అంటే కొంతమందిని ఇబ్బంది పెట్టారు, చంపేశారు, నలిపేశారు, చాలా కష్టపరిచారు, ఇవన్నీ చేశారు, కానీ దేవుని విషయంలో మనం జీవిస్తున్నాము. కాబట్టి మన మనం యథార్థంగా దేవుని కోసం జీవించాల్సిందే. మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. దేవుని యేసుక్రీస్తు మనసు లాంటి మనస్సునే మనము ఆయుధంగా ధరించుకున్నామా దేనికోసం? శ్రమ పట్టడానికంట. అలా చేయటం ద్వారా పాపంతో ఇక ఏమి జోలి లేకుండా మనం జీవిస్తామంట. అప్పుడు మన ఇష్టాలు కదా, అంటే దేవుని ఇష్టాలు చేస్తామంట. గతించిన కాలమే సరే సరిపోయింది. వాళ్ళు ఈ ప్రపంచం, ఈ అన్యజనులు మనం చూసి తిడుతున్నారు, కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఓ రోజు తీర్పు ఉందంట, ఆయన తీర్పు తీర్చేది. కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు మనం తీర్పు పొందినట్లు కనిపిస్తుందంట. అంటే మనం ఏదో పనికి మాలిన వాళ్ళలాగా మనం ఇబ్బందులు అనుభవిస్తూ అయ్యో మనకు తీర్పులు వస్తున్నాయి అన్నట్టుగా మనకు కనిపిస్తామంట. ఇబ్బంది పెట్టబడుతున్న దాన్ని బట్టి చాలా ఏదంతా ఏదో ఏం జీవితం ఇది అన్నట్టుగా ఉంటదంట. కానీ అసలు మనం జీవించేది దేవునిలో. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, చనిపోయినాక కూడా మనం దేవునితో పాటే ఉంటాము అనే నిరీక్షణతోటి మనం జీవిస్తామంట. కాబట్టి మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. శ్రమలు రావటం చాలా మంచిది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అప్పుడు దేవుని ఇష్టాన్నే మనం నెరవేరుస్తామంట. ఆయన కోరికలే, ఆయన ఇష్టాలే, ఆయన ప్రణాళికలే నెరవేర్చడానికి మహిమకరంగా జీవిస్తాము. కాబట్టి అలాంటి మనసే యేసుక్రీస్తు ప్రభు వారికి కావాల్సిన ఉన్న మనసే మనకు కావాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. మనల్ని మనం
సమర్పించుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ లాడండి.